అనుచింతయన్. అనుచింతన అంటే ఏంటండి? క్షణక్షణం అదే భావనలో ఉండటం అన్నమాటండి. క్షణక్షణం అదే భావన. చూడండి, ప్రపంచంలో మనం ప్రేమ చూస్తూ ఉంటాం. ఈ చిన్నపిల్లలు ప్రేమించుకుంటూ ఉంటారు, యంగ్ బాయ్ పీపుల్. వాళ్ళు ఎంతగా జ్ఞాపకం పెట్టుకుంటారండి. వాళ్ళకది ఒక చిన్న విషయం. ఆ వివాహం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రేమ ఉంటుందో ఉండదో అది వేరే విషయం అనుకోండి. మొత్తం మీద ఆ ప్రేమ స్పందన ఎంతగా జ్ఞాపకం పెట్టుకుంటారండి. ఆ వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నా చదువుతున్నా ఆ ప్రేమ సంఘటన, ఆ ప్రేమ భావన గుర్తుపెట్టుకుంటారు కదా. అలా పరమాత్మని గుర్తుపెట్టుకోవచ్చు కదా. అలా పరమాత్మను గుర్తుపెట్టుకుంటే అది అనుచింతన అవుతుంది. ఒక పక్క పరమాత్మను మననం చేస్తూ అయితే రెండో వైపు మామూలుగా ప్రపంచంలో పనులు చేస్తూ ఉండవచ్చు. ఇట్ ఈజ్ పాసిబుల్. యాక్చువల్లీ జీవులు చేస్తూ ఉన్నారు అలా ఆ విధంగా. ఇది ధ్యాస ఒక ఇంపార్టెంట్ విషయం. మననం చేస్తూ ఇంకో పని చేస్తూ ఉండటం ప్రపంచంలో మామూలుగా జరుగుతూ ఉండదే. పరమాత్మని అనుచింతన చేస్తూ ఈ ప్రపంచంలో సందర్భాల్లో సంఘటనల్లో సంబంధాల్లో వ్యవహారాల్లో ఉండాలండి. అది ఎలా సాధ్యం? అభ్యాసయోగయుక్తేనా. అభ్యాసయోగం చేత అది సాధ్యం. అంటే అభ్యాసం చేస్తూ ఉంటే అంతకుముందు కూడా అభ్యాసేనదు కౌంతేయ వైరాగ్యేన ప్రాక్టీస్ అండ్ అనాలిసిస్. ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. మనం ఎవరెవరితో మాట్లాడుతున్నామో పరమాత్మ ఈ రూపంగా ఉన్నారు కదా. అందుకనే భవానీ దీక్ష తీసుకున్న వారు అందరినీ భవానీ భవానీ మాత అంటారు. చూడండి, మనం అందరం భవానీ దీక్ష తీసుకున్న అందరినీ కూడా మాత అంటాం, భవానీ అని పిలుస్తాం. అంటే ఆ వాత్సల్య భావన అందరి పట్ల మనకు ఏర్పట్ల. అది మళ్ళా వ్యవహారాల్లో మామూలుగా మాట్లాడతాం. భవానీకి ఇప్పుడే చెప్పాను, ఆయన మా రికార్డ్ చేసేయన రాజా భవానీ నియమం తీసుకున్నారు. భవానీ మా ఇంటికి వెళ్ళి కాఫీ తీసుకురావయ్యా అన్నాను. అంటే ఏంటి, కాఫీ తీసుకురావయ్యా అన్నదేమో స్నేహభావంతో చెప్పాను. భవానీ, నువ్వు భవానీ అమ్మవారి దీక్ష తీసుకున్నావు కాబట్టి అమ్మవారితో సమానం అని కలిగి ఉన్నా కదా. ఈ విధంగా రెండు భావాలు కలిగి ఉండవచ్చు కదా. అలా కలిగి ఉండాలి. ఇది అలా అనుచింతన చేస్తూ ఉంటే ఆ పరమపురుష దివ్యమైనటువంటి పరమపురుషత్వాన్ని నువ్వు పొందుతావు. ఏమండి, మనం నాటకం వేస్తూ నాటకంలో పర్సనాలిటీ నేను కాదండి, నేను ఒరిజినల్గా ఒక యాక్టర్ను, యాక్టర్ని ఇక్కడ నటిస్తున్నాను అని తెలుసుకోవడం ఎంతసేపు పడుతుందండి. ఎటు వచ్చి ఈ జగత్తు అనే నాటకంలో వీటిలో తన్మయం అయ్యాం కాబట్టి అది జ్ఞాపకం రావట్లా. సో ఆ దివ్యమైన పరమపురుషత్వం దేని చేత వస్తుంది? అభ్యాస యోగయుక్తేన చేతస నాణ్యగామన లభిస్తుంది. ఇప్పుడు పరమాత్మ అనగా ఎవరో డెఫినేషన్ ఇస్తున్నారండి స్వామి. అనగా నువ్వు పరమాత్మని అనుచింతన చేయమన్నాను. పరమాత్మ అంటే ఏ? ఆయన కొన్ని తత్వాలు, కొన్ని గుణాలు నీకు నేను చెప్పాననుకో, పరమాత్మ తత్వమేమో నీకు చెప్పాననుకో, అప్పుడు పరమాత్మను స్మరించడం నీకు ఈజీ కదా. అందుకని పరమాత్మ తత్వం ఏమిటో చెప్తున్నానయ్యా విను అని అర్జునుడికి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఆ పరమాత్మ ఎటువంటి వాడు? కవిం అంటే సర్వజ్ఞుడు. సర్వము అంటే భూత భవిష్యత్ వర్తమానములు, ఈ జీవుడు వెనకాల ముందు అన్నీ తెలిసినవాడు. ఏమండి, మనం ఒక నాటకం వేస్తున్నాం, ఆ నాటకంలో ఒక పాత్ర, పాత్ర నటిస్తున్నప్పుడు పాత్రకు ముందే నేను నటిస్తున్నానని తెలుసు కదా, నటించేటప్పుడు నేను నటిస్తున్నాను అని తెలుసు కదా, అంతా అయిపోయిన తర్వాత నేను నటించాను అని కూడా తెలుసు కదా. సో ఆ పాత్ర అంతా తెలుసుకునే చేస్తాం కదా. ఆ పాత్ర తెలుసుకునే చేయటం అని అతని కవి అన్నారు. సర్వజ్ఞుడు అని టెక్నికల్ మీనింగ్ అండి. ఈవెన్ ఒక నవల రాసేవాడు, నవల ముందున్నాడు, నవల మధ్యలో ఉన్నాడు, నవల భావం అంతా అతని భావనే, నవల అయిపోయిన తర్వాత అతను ఉన్నాడు. ఆ పరమాత్మ కూడా ఇటువంటి వాడు అనమాట అండి. కవిం సర్వజ్ఞుడు, ఈ సృష్టి అనే నవలను రచిస్తూ వేరుగా ఉన్నవాడు, సర్వము తెలిసినవాడు. జీవుడో మన గురించి తెలుసు, మన గొప్పతనాలు తెలుసు, ఏదో మన కర్మలు కష్టాలు సుఖాలు తెలుసు, మన బంధువుల గురించి కొంత తెలుసు, ఇంతవరకే మన పరి ఏదో. కానీ పరమాత్మ సర్వమును తానైన పరమాత్మ, మనం ఉపాసించే పరమాత్మ, ఆయన చెప్పాడు కదా అనుచింతయన్. ఎవరిని అనుచింతన చేయాలి అన్నదానికి క్లారిఫికేషన్ ఇస్తున్నారు కదా. నువ్వు ఉపాసించే పరమాత్మ ఎటువంటి వాడు? సర్వజ్ఞుడు, కవిం. నెంబర్ టూ, పురాణం. ఆయన ఈ జన్మలు అనేటువంటి ప్రాసెస్ కన్నా ముందే ఉన్నవాడు. నువ్వు జన్మలో 100 జన్మలు ఎత్తావు అనుకోండి, ఆ 100 జన్మల ముందు కూడా ఉన్నవాడు. ఓ ఇంకో 500 జన్మలు ఎత్తాం, ఆ తర్వాత కూడా ఉన్నవాడు. పురాణం, పురాణం. ముందరే ఉన్నవాడు అనమాట అండి. పురాణవం అప్పటికీ ఎప్పటికీ ఉండేవాడు, జన్మలు అనే ప్రాసెస్ కన్నా ముందే ఉన్నవాడు. మనం ఉపాసించే పరమాత్మ, పరమాత్మ యొక్క లక్షణాలు చెప్తున్నారండి. ఈ లక్షణాలు పరమాత్మవి అని నువ్వు గుర్తుపెట్టుకో. నామరూపాలు ఓకే, అసలు తత్వం ఏంటి? మనం శివుణ్ణి, విష్ణువుని, అలాని, యహోవని ఎవరినైనా ఉపాసించవచ్చండి, తప్పులేదు. అలాగే సాయిబాబాని ఇంకో రూపాన్ని, ఇంకో రూపాన్ని, ఏ దత్తాత్రేయులు వారి రూపాన్ని, ఎవరికి ఏ రూపం ఇష్టమైతే వాళ్ళు ఉపాసిస్తున్నారు, మంచిదే. అయితే మనం ఉపాసించే పరమాత్మ ఎటువంటి వారు అనేది క్లారిటీ స్పష్టంగా చెప్తున్నారన్నమాట అండి కృష్ణ పరమాత్మ. కవిం సర్వజ్ఞుడు పురాణం ప్రారంభం నుంచి ఉన్నవారు, మొదలే ఉన్నవారు. హీఈస్ దేర్ ప్రయర్ టు బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అనుశాసితారం ది కమాండర్ ఇన్ ఫోర్స్. అసలు ఈ సృష్టిని అంతా కమాండ్ చేసేవారు. ఆయన అనుశాసనాన్ని బట్టి సర్వము జరుగుతోంది. పరమాత్మ యొక్క సంకల్పాన్ని అనుసరించి జగత్తులను, శివ సంకల్పం తన్మే మన శివ సంకల్పమస్తు అంటుంది చూడండి. ఈ సర్వము ఏ పరమాత్మ యొక్క సంకల్పం చేత ఇవన్నీ ఏర్పడిందై ఉన్నదో, ఎవరి నిర్ణయం ఇదంతా జరుగుతోందో, శివుని ఆజ్ఞ అంటాం చూడండి, శివుని ఆజ్ఞ. అందుకని అనుశాసితారం. మనం పరమాత్మని అనుస్మరణ చేయమంటున్నారు కదా, ఆ పరమాత్మ ఎటువంటి వారంటే వారు సర్వము అనుశాసించేవారు. ఏది ఎట్లా ఉండాలో ఈ సృష్టి అంతా ఆ వారి యొక్క నిర్ణయం అని గ్రహించేవాడు. అందుకని నా నిర్ణయం కాదు, సుబ్బారావు నిర్ణయం కాదు, ఇంకోటి నిర్ణయం కాదు, పరమాత్మయే సర్వ నిర్ణయ స్వరూపం, అన్నింటినీ నిర్ణయిస్తున్నటువంటి అనుశాసన స్వరూపుడు. అనుశాసితారం అణోరణీయం. అణువు కంటే కూడా అత్యంత సూక్ష్మం, సూక్ష్మాతి సూక్ష్ముడు. అందుచేత ఆయన మన బుద్ధికి తెలియటల్లా. స్థూలమైన వస్తువు తెలుస్తుంది కానీ సూక్ష్మమైనటువంటి వస్తువు సర్వే సర్వత్రా వేంచేసినా మనకు తెలియటల్లా. ఎంతో చదువుతున్నాం, ఎన్నో ఎగ్జాంపుల్స్తో వింటున్నాం, కానీ అది తెలుస్తుంది. అందుకే కదా మానవ జన్మకు వచ్చాం. పెద్దల యొక్క ఆయాసం అదే, మన ప్రయత్నం కూడా అదే. అణోరణీయం, అణువుల కన్నా కూడా అత్యంత సూక్ష్మమైన సూక్ష్మాతి సూక్ష్మం. సర్వస్య ధాతారం, ఇంకా ఆ పరమాత్మ ఎటువంటి వాడు అని తెలిసి అనుస్మరణ చేయాలో చెప్తున్నారు. ఓ పరమాత్మ సర్వస్య ధాతారం, యు ఆర్ ది వర్కర్ ఆఫ్ ది యూనివర్స్. ఈ ప్రపంచమంతా ఎవరి చేత తయారు చేయబడిందో అట్టి పరమాత్మ, ది వర్కర్, ది మేకర్ ఆఫ్ ది హోల్ యూనివర్స్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అంటారు చోట, ఓ వర్కర్ ఆఫ్ ది యూనివర్స్, వీ వుడ్ ప్రే టు దీ టు లెట్ ది ఇర్రెసిస్టబుల్ కరెంట్స్ ఆఫ్ యువర్ యూనివర్సల్ ఎనర్జీ కమ్ టు అస్ లైక్ ఎన్ ఇంపెట్యువస్ సౌత్ విండ్ ఆఫ్ స్ప్రింగ్ అంటారు. వర్కర్ ఆఫ్ ది యూనివర్స్ పరమాత్మ. సో పరమాత్మ ఎవరు? కవి, క్రాంతి దర్శనం దర్శకుడు, సర్వజ్ఞుడు, పురాణం కాలంగా ఉన్నవారు, ప్రాచీనంగా ఉన్నవారు, మొదటి నుంచి ఉన్నవారు, దీనంతా అనుశాసించేవారు, అణుకన్నా కూడా సూక్ష్ములు, ఇంకా సర్వస్య ధాతారం. ఇవన్నీ నిర్మాణానికి కారణం. మామిడి పండు అలా గుండ్రంగా ఉండడానికి కారణం ఎవరు? దానిలో ఆ అందమైన ఆ మామిడి పండు తోలులో ఆ లోపల రసం, దాని రంగు, దాని రుచి, లోపల టెంకాయ, దానిలో పప్పు, అసలు ఎంత వర్క్ అండి. సో సృష్టికర్త పరమాత్మ, ఇదంతా మీ సృష్టి కదా. సర్వస్య ధాతారం, సర్వము ఇదంతా నిర్మించిన వాడు. మనం నిర్మించుకున్నామండి, ఏమంటే ముక్కు మనం నిర్మించుకున్నామండి, చెవులు మనం ఇలా తయారు చేసుకున్నామండి. ఈ చెవులు ఎలా ఉన్నాయో చూసుకోండి ఒకసారి అద్దంలో. ఆ చెవు మనం డిజైన్ చేసామా? ఆ డిజైన్ చేసేవాడు ఎవరైతే ఉన్నారో వారు సర్వస్యధాతారం. సో మనం అనుస్మరణ చేసే పరమాత్మ ఎవరు? సర్వస్యధాతారం, అచింత్య రూపం. మనస్సుకు కూడా ఆధారమైన వాడు, చిత్తానికి కూడా ఆధారమైన వాడు, ఆలోచనకు కూడా ఆధారమైన వాడు. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో ఆ స్వరూపం కాబట్టి ఆలోచన చేత కూడా ఆయన పట్టుబడినవాడు, అనుభవం చేత పట్టుబడేవాడు. అచింత్య రూపం, ఆదిత్యవర్ణం. ఆదిత్యవర్ణం అంటే ఏంటండి? ఎప్పుడు నిత్య ప్రకాశ స్వరూపుడు సూర్యుడు. సూర్యుడి దగ్గర చీకటి ఉంటుందండి, ఎందుకని ఉండదు? ఆయన నిత్య ప్రకాశ స్వరూపుడు. పరమాత్మ, మనం ఉపాసించే పరమాత్మ ఎవరు? నిత్య ప్రకాశుడు. తమసః పరస్తాత్, తమస పరస్తాత్, చీకటికి ఆవల ఉన్నవారు. అటువంటి పరమాత్మని పరమాత్మను నువ్వు అనుక్షణము జీవితాంతం స్మరిస్తే దేహం విడిచేటప్పుడు ఆ పరమాత్మే జ్ఞాపకం వస్తారు. అలా కాకపోతే అయిన వాళ్ళు కూతుళ్ళు కొడుకులు కోడళ్ళు వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు అలా చేశారు అన్యాయం చేశారు వ్యాపారం నష్టం వచ్చింది లాభం వచ్చింది అలా చేస్తే బాగుండేది ఇలా చేస్తే బాగుండేది ఈ గొడవే గుర్తుకొస్తుంది. కానీ సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ గుర్తుకు రాక ఆ జీవుడి యొక్క దుఃఖం తొలగట్ల. సో జీవుడి దుఃఖం తొలగటానికి ఉపాయం చెప్పారండి. జీవితాంతం అలా స్మరిస్తూ దేహం త్యజించేటప్పుడు కూడా అటువంటి పరమాత్మని ఇంకా చెప్తున్నారు చూడండి ఎలా మననం చేయాలో. ప్రయాణకాలే మనసా అచలేనా, ప్రయాణకాలే ఎట్ ది టైమ్ ఆఫ్ లీవింగ్ ద బాడీ అని అనుకోవచ్చు. లేదా ప్రయాణకాలాన్ని ఇంకో రకంగా కూడా నిర్వచించారు పెద్దలు. ప్రయాణకాలం అంటే చచ్చిపోయే టైం అనే కాదండి. ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాం అంటే ఏంటి, ఇంటి వ్యవహారం నుంచి ఆఫీస్ వ్యవహారం ఇదొక ప్రయాణం. ఒక సందర్భం నుంచి ఇంకో సందర్భానికి ప్రయాణిస్తున్నాం, ఒక రిలేషన్షిప్ నుంచి ఇంకో రిలేషన్షిప్స్కి అనుక్షణం రోజు ప్రయాణిస్తూనే ఉన్నాం. ఈ జీవుడు నిత్య ప్రయాణికుడు అండి, నిత్య బాట సారి ఒక విషయం నుంచి ఇంకో విషయానికి, ఒక సందర్భం నుంచి ఇంకో సందర్భానికి. ఇంట్లో భార్యతో మాట్లాడుతూ ఉంటాం, ఈలోగా ఎవరో ఆఫీస్లో ఏదో సమస్య వస్తుంది, మనసు అటు వెళ్తుంది. సో ఏమైంది, ఈ సందర్భం నుంచి ఆ సందర్భానికి ప్రయాణం చేసాం. ఇదంతా ప్రయాణకాలమేనండి. దేహం టు దేహమే ప్రయాణకాలం కాదు. ప్రయాణకాలే మనసాచలేనా, ప్రయాణకాలం వైల్ ఈ దేహం నుంచి ఇంకో దేహానికి వెళ్ళేటప్పుడు మృత్యువు గురించి లేదా ఒక సందర్భం నుంచి ఇంకో సందర్భానికి వెళ్ళేటప్పుడు అని కూడా మనం సమన్వయించుకోవచ్చండి. ముఖ్యంగా మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమిద్దామంటే ఈ దేహం ఛేదించే సమయము అనుకుందాం. బికాస్ ఇది మన ప్రాక్టికల్ ప్రాక్టీస్ కోసం చెప్పబడుతుంది కాబట్టి. ప్రయాణకాలే మనసా అచలేనా, మనసు చలించకూడదండి. వాళ్ళ మీద వీళ్ళ మీద దృష్టి పోకూడదండి. అయిన వాళ్ళు కాని వాళ్ళు బ్యాంకు ఉద్యోగం ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నాను, వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి చేయాలి, లేదా కర్మకాలు చేయాలి, లేదా ఏంది చేయక తప్పదు, లేకపోతే ఏదో ఈ లోకం కోసం చేయాలి వాళ్ళ కోసం, ఇవన్నీ మనసు చలిస్తోంది. ఓ పరమాత్మ ఇదంతా నీ సేవయ్యా అన్న భావన అయిపోయిందేంటి, మనసు అచలంగా ఉంది. మనసా అచలైన, మనసు చలించకూడదండి. ఇంట్లో ఉన్నా సరే, బావిట్లో ఉన్నా సరే, ఆఫీస్లో ఉన్నా సరే, దేహం వస్తున్నప్పుడు దేహం పోతున్నప్పుడు అన్ని సందర్భాల్లో పరమాత్మ వైపుకే, ఇవన్నీ పరమాత్మను ఉద్దేశించే చేయాలి, పరమాత్మే జ్ఞాపకం ఉండాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? ఎవరో కూరగాయలు తీసుకొచ్చి వంకాయలు కిలో 15 రూపాయలు అదే మార్కెట్లో 12 రూపాయలు నువ్వు 15 రూపాయలు ఉన్నావు ఏమనుకుంటావు అని మర్చిపోతాం. అంతేగాని పరమాత్మ ఈ రూపంగా ఉన్నారని జ్ఞాపకం ఉంటుందా? ఇదంతా పరమాత్మ ఉపాసన కోసమే చేయాలని జ్ఞాపకం ఉంటుందా? ఉండదు. మరి ఎట్లా ఏం చేయాలి? కృష్ణయ్య మాత్రం మనసాచలేనా, మనస్సు చలించకూడదయా అంటాడు. మన మనస్సు క్షణక్షణం చెల్లిస్తూ ఉంటుంది. అందుకని కృష్ణయ్య దానికి ఉపాయం చెప్తున్నారు, మనసాచలేనా, మనస్సు అచలేనా, చలించకుండా. చలించకుండా ఎలా ఉంటుంది? భక్త్యాయుక్తో యోగ బలేన చేయవా, భక్తి బలంతో కానీ యోగ బలంతో కానీ. భక్తి ఏంటండి? ఓం నమ శివాయ శంకర ఓంకార రూపాయ, ఈ విధంగా శివగానం చేయడం, లేదా భూమధ్యంలో ధ్యాస పెట్టి, లేక ఊర్ధ్వంలో ధ్యాస పెట్టి, సహస్రాలలో పెట్టి, సహస్రాన్ని దాటిపోయి ధ్యాసను పెట్టి ఉపాసన చేయటం. భక్త్యాయుక్తో యోగ బలైన చేయవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్. ఆ సమ్యక్ ధ్యాసను ఎక్కడ పెట్టాలి? బుద్ధిని భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య, బుద్ధితో ఆ భ్రూ మధ్యంలో ప్రాణమును ఆశ్రయింపజేసి. సతం పరం పురుషముపై దివ్యం, ఆ పరమపురుషుడిని పొందుతున్నారు యోగ భక్తి బలంతో కానీ యోగ బలంతో కానీ. ప్రాణమును దేహాన్ని విడిచేటప్పుడు ప్రాణాలను ఎక్కడ పెడతామండి? మనము ఇదిగో ఆ రూపం అంటే ఇష్టం, వాళ్ళు వస్తే బాగుండు అనుకుంటే కళ్ళలోంచి పోతుందండి ప్రాణం. అదిగో అది వింటే బాగుండు అనుకుంటే చెవుల్లోంచి పోతుందండి. ఇలా ఒక్కొక్క ఇంద్రియంలోంచి పోతూ ఉండటానికి ప్రాణం ట్రై చేస్తూ ఉంటుంది. మీరేమంటారు? ఇంద్రియాలన్నీ దాటిపోయినటువంటి భ్రూ మధ్యంలో పెట్టవయా, అక్కడికి వచ్చేసరికి కళ్ళు దాటిపోయాం, ముక్కు దాటిపోయాం, శబ్ద స్పర్శ రూప రస గంధ అవన్నీ దాటిపోయి భ్రూ మధ్యంలో ఉండేటువంటి త్రివేణి సంగమంలో పెట్టాం. అంటే ద్రష్ట, దర్శనము, దృశ్యము, మూడు ఏ ఏకస్వరూపమై ఉన్నదో ఆ పరమాత్మని మననం చేయటం అనమాట. భూమధ్యం దేహం పోయేటప్పుడు అక్కడ చేరటండి. ప్రాణం అక్కడ, ప్రాణం అంటే ఇష్టమైన ఇష్టస్వరూపమైన ప్రాణాన్ని అక్కడ పెట్టి సతం పరం పురుషముపై అట్లా సాధన, అట్లా దేహాన్ని వచ్చిన వాట పరమ పురుషత్వం పొందుటట. దివ్యమైన స తం పరమ పురుషం ఉపైతి దివ్యం, దివ్యమైన పరమ పురుషత్వం సంపాదిస్తాడట. చూడండి, ఈ పురుషత్వం కన్నా పరమ పురుషత్వం ఎంత గొప్పదో. యదక్షరం వేద విదో వదంతి, వేద విధులు, వేద వేదాంగాలు తెలిసిన వాళ్ళు దేనిని అక్షరము అని అంటున్నారో. విశంతి యత్యతయో వీతరాగా, కొందరు సర్వరాగములు ప్రాపంచిక విషయములు వదిలేసి దేని కొరకై ప్రయత్నిస్తున్నారో, ఏ స్థానం కోసం ప్రయత్నిస్తున్నారో. యతిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, కొందరు ఆ పరబ్రహ్మం ఏమిటి అని పుస్తకాలు చదవటం, లేకపోతే ఈ ప్రాపంచిక విషయాలు వదిలేయటం, సన్యసించడం ఇవన్నీ చేస్తున్నారో. తత్తే పదం సంగ్రహేణ ప్రవేక్షే, అది సంగ్రహంగా ఆ పరమ పదం, తత్వపదం, నేను ఏదైతే గుర్తుంచుకుని చేరతారు అని చెప్తూ వచ్చానో, పరమపురుషము, పరమపురుషత్వము, ఆ స్థానం డిస్క్రిప్షన్ ఇస్తాను చూడవయ్య. అంటే దేహం పోయిన తర్వాత ఏ స్థానానికి ఈ ప్రయోజనం వల్ల, ఇది యోగబలంతో కానీ భక్తి బలంతో కానీ పరమాత్మను మననం చేస్తూ ఉంటే అక్కడికి వెళ్తామన్నమాట. మనసుని ప్రాపంచిక సందర్భములు, సంఘటనలు, దృష్టిలు, నామరూపాలు ఇటు వెళ్లకుండా ఉంటే, అప్పుడు భూర్మధ్య ధ్యాస ఉంటే, పరమపురుషత్వం పొందినప్పుడు ఆ పరమపురుషత్వాన్ని ఏ విధంగా అనుభవం అవుతుంది. సంగ్రహేణ ప్రవక్షే, ఇన్ నట్షల్ బ్రీఫ్గా చెప్తాను వినవయ్య. సర్వద్వారాణి సంయమ్యా, సర్వద్వారాణి సంయమ్యా. ఈ దేహం నుంచి విడిచేటప్పుడు ఏం చేయాలండి, అదే ఐ మీన్ ఈ దేహం పరమ పురుషత్వాన్ని సంపాదించడానికి ఏం చేయాలి. ఈ దేహానికి ద్వారాలు ఉన్నాయండి, ఈ చెవులు, ఈ చూపు, చర్మము, ఇలా మనకి ఛాసలు, ఈ శబ్దస్పర్శ రూపరసగంధాల్లో అనేక విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. వీటిని సంయమ్యా, సర్వద్వారములు, మనస్సుకి ఎక్కడెక్కడ ద్వారాలు బయటికి వెళ్ళడానికి ఉన్నాయో, డోర్స్ అండి. డోర్స్ అంటే ఏంటండి, వాళ్ళ మీద ప్రేమ అదొక డోరు, వీళ్ళ మీద కోపం ఇదొక డోరు, వాళ్ళ మీద అసూయ ఇదొక డోరు, వాళ్ళు నన్ను మోసం చేస్తారేమో ఇదొక డోరు, నా సొమ్మంతా నేను సంపాదించిందంతా ఏమవుతుందేమో అదొక డోరు. ఈ విధంగా అనేక ద్వారాలు ఉన్నాయండి, తప్పుడు ద్వారాలు, ప్రాపంచిక దృశ్యంలోకి పరిగెత్తే ద్వారాలు. సర్వ ద్వారాణి సంయమ్యా, దేహము ఆ దేహస్థితిలో, దేహత్యాగస్థితిలో చెప్తున్నారన్నమాట. సర్వ ద్వారములు క్లోజ్ చేసేసి మనో హృది నిరుధ్యచ, మనసును తీసుకెళ్ళి హృదయంలో పెట్టి మూర్ధ్య ఆధాయ ఆత్మన, ఝాసనంతా ఫోర్ ఫేస్ మూర్ధ్య శిరస్సులో పెట్టేసి ప్రాణం, ప్రాణశక్తిని, ప్రాణశక్తిని అంతా తీసుకెళ్ళటండి, నుదురులో పెట్టాలటండి. పెట్టి ఆస్తితో యోగ సాధనం ధారణం, యోగ ధారణ చేయాలటండి. అంటే మనసు ఎటు పోకుండా సర్వద్వారాలు పక్కన పడేసి ఏ విషయాలు రానివ్వకుండా అక్కడ మన మన బుద్ధి, మన ఎంతుజాజం, మన హుషారు, మన ఏకాగ్రత అక్కడ నుంచి ఉండాలట నుదుర్లో. ఎప్పుడూ దేహం విడిచేటప్పుడు చెప్తున్నారు ఉపాయం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, పరమాత్మకి ఒక సంజ్ఞ ఇచ్చిందండి వేదం. ఓం అని ఇచ్చిందండి. ఓం అంటే అకార ఉకార మకారాలు. అకారం శివుడు, ఉమా అమ్మవారు అనమాట అండి, ప్రకృతి పురుషుడు. ఈ రెండింటినీ కలిపి సమగ్రమైన వస్తువు ఓం అనమాట అండి. ఓం ఇతి ఏకం. ఏకం అంటే ఏంటండి, అనేకంగా కనిపిస్తుంది కదండి, అనేకంగా కనిపిస్తున్న దానిలో ఏకం ఉందండి. ఆ ఏకాన్ని చుట్టం అంటే మా అబ్బాయి వేరు, మా అల్లుడు వేరు, మా కైన వాళ్ళు వేరు, నా బంధువులు వేరు, నా మతం వాళ్ళు వేరు, వేరే మతం వాళ్ళు వేరు అనిపిస్తూ ఉంటుంది కదండి. కానీ ఇన్ని రూపాలుగా, ఇది మానవ కల్పితాలు కదా, భావాలు, ఇష్టదైవాలు ఇవన్నీ మానవ కల్పితాలు కదా, వారి వారి కన్వీనెన్స్ కోసం మనం కల్పన చేసుకున్నాం, మనం ఉపాసన చేసుకుంటున్నాం, మంచిదే, అది తప్పనేం కాదు. అయితే పరమాత్మ ఎప్పుడు ఒక్కడే కదా, ఏకం. ఆయనకి పేరు పెట్టాలి, ఏం పెడతావు, ఒక్కొక్కరం ఒక్కొక్క పేరు పెట్టాం. ఒక ఆయన గణపతి అన్నాం, ఒక ఆయన శివుడు అన్నాం, ఒక ఆయన విష్ణు అన్నాం, ఒక ఆయన ఎవరు ఏ పేరు పెట్టినా అందరు కలిసి ఒక పేరు పెట్టరు. అనేక ప్రాంతాలు ఉన్నప్పుడు అనేక పేర్లు పెట్టుకుంటారు, అందులో పెద్ద విషయమేం లేదు. కానీ పరమాత్మ ఎప్పుడు ఒక్కరే. ఏకం, మనం ఏ పరమాత్మను ఉపాసిస్తున్నామో, ఏ పేరు పెట్టి నామరూపాలతో ఉపాసిస్తున్నామో, ఆ పరమాత్మ ఎటువంటి వారండి? ఏకం. అంతేకాదు అనేకం కాదు, అన్ని సర్వభూతములను తానై, సర్వము తానైన వాడు, సర్వమును తానైన హరికి అంటాం. ఏకం. ఇంకా రెండవ క్వాలిటీ ఆయన అక్షరం. అక్షరం అంటే ఏంటి? ఎప్పుడూ యథాతథంగా ఉండేవారు, మార్పు చేర్పులు లేనివారు, ఏకము అక్షరము. అటువంటి పరబ్రహ్మమును ఓం అనే అక్షరంతో వ్యాహరన్ వ్యవహరిస్తూ మామ అనుస్మరన్, నన్ను ఉపాసించు, నన్ను అనుస్మరించు, తలుచుకో. అంటే నామరూపాలు నీ ఇష్టం వచ్చినట్టు తీసుకో, కానీ ఆయన మనం ఉపాసించే పరమాత్మ ఎటువంటి వాడు? ఏకం అక్షరం అని ఆ నామరూపాలు తీసుకో. విత్ దిస్ క్వాలిటీ, విత్ దిస్ ప్రీ రిక్విజిట్, ఇది నేను ఉపాసించే పరమాత్మ ఈ నామరూపాలు కలిగి ఉన్నారు, వీరు ఎటువంటి వారు అంటే ఏకస్వరూపులు, అక్షరస్వరూపులు, అన్ని రూపాలు తానైన వారు, అక్షరస్వరూపులు అను. ఇక మిగతా నామరూపాలు మీరే మనం ఎలా తీసుకున్నా ఇబ్బంది లేదు. ఆ లక్షణం ముఖ్యం. వ్యాహరన్ మాం అనుస్మరన్ ఎప్రయాతి చజన్ దేహం. ఎవరైతే దేహాన్ని ప్రయాతి అంటే ఏమంటే ఒక దేహం నుంచి ఇంకో దేహానికి, ఇంకో దేహం నుంచి ఇంకో దేహానికి మనం బాటసార్లు ఉంటుంది, ఈ దేహాన్ని త్యజిస్తూ ప్రయాణిస్తారో సయాతి పరమాం గతిం, వారు పరమ పురుషత్వానికి, పరమస్థానాన్ని పొందుతున్నారయా. అనన్యచేత సతతం వ్యోమాం స్మరతి నిత్యశ. అయితే అటువంటి పరమాత్మని సంపాదించడం ఎట్లాగా? పెద్ద కష్టం లేదయ్యా, చిన్న ఉపాయం చెప్తాను. అనన్యచేత సతతం పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు అని ఎవరితో సంభాషించినా, ఓ పరమాత్మ నా బిడ్డ రూపంలో ఉన్నది మీరు, నా కూతురు రూపంలో ఉన్నది మీరు, నా భార్య రూపంలో ఉన్నది మీరు, నా స్నేహితుల రూపంలో ఉన్నది మీరు, నా బంధువుల రూపంలో ఉన్నది మీరు, నాకు నన్ను దూషించే వాళ్ళ రూపంలో ఉన్నది మీరు, భూషించే వాళ్ళ రూపంలో ఉన్నది మీరు, అన్ని రూపాలు మీరేనయ్యా అన్న భావనతో మనం ఈ ప్రపంచంలో భావన రూపాల కలిగి ఉంటామనుకోండి, అప్పుడు మనం ఏంటంటే అనన్యచేతసులం, పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు అనే బుద్ధి డెవలప్ చేసుకుంటున్నాం అనమాట అండి. అందుకని మనం ఏమంటారు? అనన్యచేతసులు. ఇప్పుడు స్వామి ఏమంటున్నారు? అనన్యచేత సతతం యోమాం స్మరతి నిత్య సహా, నిత్యమో అన్ని సందర్భాల్లోనూ అనన్యమైనటువంటి బుద్ధితో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, అనుకుంటూ ఉంటారో అనిపిస్తుంది, తస్య అహం సులభ పార్థ, చాలా సులభంగా లభిస్తానయ్యా. మనం అనుకుంటున్నాం అనుకోండి, ఓ పరమాత్మ, ఓ పరమశివ, శివాత్పరతరం నాస్తి అని ఉంది కదండి. శివునికి వేరైన వస్తువు లేదు, పరమాత్మకు వేరైన రూపాలు లేవు, వేరైన వస్తువు లేదని మనం ఏ పరమాత్మని, ఏ దేవుణ్ణి మనం ఉపాసించినానండి, ఆ దేవుడికి ఈ రూపాలన్నీ వారివే అని అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? అనన్యచేత సహా, అనన్యమైనటువంటి బుద్ధి సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. అటువంటి అనన్యమైన బుద్ధితో యోమాం స్మరతి నిత్య సహా, నిత్యము అన్ని సందర్భాల్లో ఎవరైతే స్మరిస్తూ ఉంటారో తస్య అహం సులభ, నేను చాలా సులభంగా లభిస్తానయ్యా. ఇట్స్ నాట్ డిఫికల్ట్ టు గెట్ మీ, ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ మీ. నిత్యయుక్తస్య యోగినః, దాన్ని ప్రాక్టీస్ చేయాలి నిత్యయోగం. ఇప్పుడు మన ప్రాణాయామం మనం చెప్పుకున్నాం కదా, ఏ విధంగా యోగ సాధన చేయాలి, లేక భక్తి సాధన చేయాలి, లేక ఈ భక్తితో మనం గానం చేయటం, ఈ ప్రాక్టీస్లన్నీ ఏం చేస్తాయి? అతనికి హెల్ప్ చేసి ఆ భావన నిత్యయుక్తస్య యోగినః సులభ, సులభమేనయ్యా. మాం ఉపేచ్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం. అర్జున, ఈ సందర్భంలో ఒక చిన్న సలహా ఇస్తాను. శాశ్వతమైన పరమాత్మను సంపాదించుకోవాలి, కానీ ప్రపంచంలో ఏదో సంపాదించుకోవాలి అనేది వేస్ట్ అయ్యా. అది లభించినా నీకు శాశ్వత సుఖం లేదయ్యా. ఎందుకని? ఈ జన్మ అది ఏమంటే ఏ వస్తువు ప్రపంచంలో సంపాదించినా ఆ వస్తువు మన దగ్గరికి వస్తుంది, కానీ ఎప్పుడో పోలా పోతుందండి. ఒకవేళ ఆ వస్తువు పోదు అనుకోండి, ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ ఎ హౌస్, ఆ ఇల్లు నాకు పోదు నేను అమ్మేదాకా, కానీ నేను దేహమే వదిలిపెట్టి పోతే అప్పుడేమవుతుంది? పోలా రో, మనం ఏది పట్టుకున్నామో అవి పోదు కదా అంటాం. నేను అమ్మను, నాకు డబ్బులు ఉన్నాయా, నీ ఇల్లు ఎందుకు అమ్ముతాను? ఇల్లు నువ్వు అమ్మవయ్యా, కానీ దేహమే పోతే అప్పుడు ఇల్లు ఏమవుతుంది? ఎవడో వచ్చింది నా ఇల్లు అనుకుంటాడు, మరి నీ ఇల్లు ఏమైంది? సో ఈ ప్రపంచంలో ఏదైనా పొందు, యు హ్యావ్ టు లీవ్ ఇట్. ఏది పొందినా అది విడవలసి వస్తే అది పొంది ప్రయోజనం ఏంటయ్యా? అందుచేత శాశ్వతమైన పరతత్వాన్ని ఆశ్రయించవయ్యా, నన్ను నా దగ్గరికి రావయ్యా అంటున్నారు స్వామి. మాం ఉపేత్య, నన్ను పొందు. ఈ ప్రపంచంలో ఏదో వస్తువులు పునర్జన్మ దుఃఖాలయం, దీనికి పేరు పెట్టారు. శివాలయం, విష్ణాలయం తెలుసు కదండి, సాయిబాబా ఆలయం తెలుసు కదా, అలాగే దత్తాత్రేయ ఆలయం తెలుసు కదా. ఈ మొత్తం సృష్టికి కృష్ణ పరమాత్మ ఒక పేరు పెట్టాడు, దుఃఖాలయం. అంటే పైనుంచి కింద దాకా ప్రతివాడికి ఏదో ఒక వరి. ఇట్లా కాదండి, ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉన్నా కానండి, ఓ 10 లక్షలు కలిసి వస్తేనండి ఇక వరీస్ ఉండవండి అనుకుంటాం. 10 లక్షలు కాదు, 50 లక్షలు ఉన్నవాడికి వారి దగ్గరికి వెళ్ళండి, వారికి వరీస్ లేవా? అని ఉడిదే, మనకేదో డబ్బు వస్తే వరీస్ ఉండవని, పిల్లలు చదువు వస్తే ఇక వరీస్ ఉండవని, ఇంకోటి ఏదో ఇల్లు కట్టేస్తే వరీస్ ఉండవని ఏదో అనుకుంటుంటాం. అసలు వరి అనేది లోపల వచ్చింది. ఈ ప్రపంచం అంతా అశాశ్వతం, దుఃఖాలయం అశాశ్వతం. ఇది ఏమండి, కృష్ణ పరమాత్మ ఎంత డేరింగ్గా ఇస్తున్నాడు. నువ్వేదో ఇదేదో పెద్ద గొప్ప, ఈ ప్రపంచంలో ఏదో పొందడం గొప్ప విషయమో అనుకుంటున్నావేమో, ఇదంతా దుఃఖాలయం అయ్యా అన్నాడు. మన క్షమాన్ని కోరాడు కాబట్టి నిర్మోహమడంగా చెప్తున్నాడు. నువ్వు ఈ ప్రపంచంలో ఏదో సంపాదించాలనుకోవటం దుఃఖాలయంలో ప్రవేశించడమే. నువ్వు ప్రవేశించింది దుఃఖాలయం, ప్రపంచంలో ప్రవేశించడమే. ఏడుస్తూ వచ్చాం, ఎందుకు వచ్చాను రా బాబు అంటే ఏడుస్తూ వచ్చాం. పోనీ జీవితంలో ఏదో సంపాదిస్తాం, ప్రతి క్షణం ఏదో ఒక వర్రి ఏదో రూపంలో బాగుందే అనుకునే లోపల భయము కోప ఆవేశము ఇంకోటి ఏదో వచ్చిపడి మనకి ఇది వర్రీసే కానీ, పిల్లలు బాగా చదువుకున్నారు వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయో, వాడు నా మాట వింటాడో ఉండో, ఆస్తి ఇల్లు వాళ్ళు అడ్డుకున్నాడు ఖాళీ చేస్తాడో లేదో, మరి ఇల్లు ఉంది కదా హాయిగా ఉండొచ్చు కదా వరి. ఈ విధంగా ఈ ప్రపంచంలో వరీస్ గురించి చెప్పక్కర్లా, ఈ ప్రపంచం అంతా దుఃఖాలయం, ఇక్కడ ఏం పొందినా లాభం లేదయ్యా, వరీస్ విల్ నాట్ గో. నన్ను పొందవయ్యా, శాశ్వతము అఖండం, ఇవన్నీ నేనైనా నేను నన్ను పొందవయ్యా, పరతత్వాన్ని పరమాత్మను కృష్ణ చైతన్యాన్ని పొందవయ్యా, కమ్ టు మీ. ఈ ప్రపంచంలో నువ్వు దేనికి పొందినా నీకు వరి పోదు. నా ఆప్నంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగతాహ. మహనీయులు ఎప్పుడు ఈ ప్రపంచంలో ఏదో పొందాలని, పొందితే ఏదో వచ్చిందిలే అని వాళ్ళు అనుకోరు, పరమాత్మయే లక్ష్యంగా ఉంటారు. మహాత్మానహా, మహాత్ములు ఏం ఎప్పుడు కూడా పరమాత్మ తత్వాన్నే ఆశయంగా కలిగి ఉంటారు, కానీ ప్రపంచంలో ఏదో పొందితే మనం చాలా సుఖంగా ఉంటాం అనేది అది కేవలం ఎండమావులలో నీరు వెతకడం వంటిదే. కాబట్టి ఈ ప్రపంచంలో తెలివిగల వాళ్ళు నతేషు రమతే బుధ, ప్రపంచంలో ఈ ఏదో పొందిన తర్వాత హ్యాపీగా ఉంటామని అనుకోరు. ఓ పరమాత్మ నీ సన్నిధి మాత్రమే నన్ను రక్షిస్తుంది, పరమశివ అని ఆయనకే కేకేస్తాం. సహస్రయుగ పర్యంతం అహస్ యత్ బ్రహ్మణో విదుః, రాత్రిం యుగ సహస్రాంతం అహోరాత్రవిదో జనాః. అహోరాత్రవిదులు అనే ఒక సిద్ధాంతం ఉందండి అధ్యాత్మ శాస్త్రంలో. అంటే ఏంటి, ఒకప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకి దేహం వచ్చింది కదండి, అంతకుముందు దేహం. ఆ టెక్నిక్ గురించి కూడా చెప్తున్నారు. ఒక ఆయన, నేనే నన్నే తీసుకోండి, ఓ 100 దేహాలు ఇటువంటి అనుభవించా, అందులో అజ్ఞానం తెలియదు కుదనం ఇంకోటి ఏమన్నా కానివ్వండి, మొత్తం దేహాలు వచ్చాయి పోయాయి. ఈ దృశ్య ప్రపంచాన్ని పొందటము అనే అభ్యాసంలో దేహాలు వస్తున్నాయి పోతున్నాయి, దృశ్యాన్ని పొందటం వల్ల కదా. సో నేను ఒక పాయింట్ నుంచి ఏం చేస్తున్నాను, దృశ్యం పొందటం కంటిన్యూ చేస్తూ పెద్ద ప్రయాణం చేస్తున్నా. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, ఓ దేహం పోతుంది ఇంకో దేహం వస్తుంది, జంతు దేహం వస్తుంది పోతుంది, దేవతా దేహం వస్తుంది, మానవ దేహం వస్తుంది పోతుంది, ఓ పెద్ద బాడసర్లో వెళ్తున్నాం. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ దేహముల విషయంలో కాసేపు నేను విశ్రాంతి తీసుకుంటాను, రోజంతా పనిచేసి నిద్రపోతాను చూడండి, అలాగే దేహాలు నాకు అక్కర్లేదని కాసేపు నిద్రపోతాను. సో ఈ జీవ